ஜைத்தன்யஸ்தவகவகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணி குணநிகாசன் ஜலதௌ நிமக்னானாம் தம்ஸ்ட்ரா முரளி குவராகஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயே சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரிமகத்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதிஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயன்னுமஹ ஸ்ரீயஃ காந்தாய கல்யாண நிதயே நிதயேர்த்தினாம் ஸ்ரீ வேங்கட நிவாசாய ஸ்ரீநிவாசாய மங்களம். ஜெய் ஸ்ரீராம ஜப்பனுக்கு. பரம பவித்திரமேன ஸ்காந்த புராணம் ஸ்வயமுரா குமாரஸ்வாமி வாரு చెప్పడం వల్ల దానికి స్కాందము అని పేరు వచ్చింది. ఈ స్కాంద పురాణాన్ని లక్ష్మీదేవి ఒకానొకప్పుడు యమధర్మరాజు గారికి కూడా వివరించి చెప్పిందని నిన్న మనం చెప్పుకున్నాం. ఎవరికి భయం కలిగింది, ఎందుకు భయం కలిగింది, ఆయన బిజినెస్ పోయింది కనుక. ఎవరికైనా తమ వ్యాపారం దెబ్బతింటే చాలా బాధ కలుగుతుంది. ఎవడు వ్యాపారం ఏమిటి, పాపాత్ముల్ని పట్టి శిక్షించి తన లోకానికి పట్టుకెళ్ళడం, తీరా ఆయన తన లోకానికి పట్టుకెళ్దాం అంటే భూలోకంలో ఈ జగన్నాథపురం ఏర్పడింది, పురుషోత్తమ క్షేత్రం ఏర్పడింది. పురుషోత్తమ క్షేత్రానికి వచ్చినటువంటి వాళ్ళంతా తరించి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతున్నారు. అందుకనే భయపడిపోయి యముడంతటి వాడు నా లోకానికి ఎవరూ రాకపోతే ఎలాగానని ఈ క్షేత్రం ముక్తి క్షేత్రం కాకుండా ఉండాలి అని విష్ణువుని లక్ష్మీ ప్రార్థించాడు. అప్పుడు లక్ష్మీదేవి కుదరదనైనా ఈ లోకము విష్ణుక్షేత్రం, ముక్తి క్షేత్రం, నీకోసమని ఈ క్షేత్రం భూమి మీద లేకుండా మేము చెయ్యలేము, కానీ నీకోసమని ఒక వరం మాత్రం ఇస్తున్నాను. ఎవడికి పడితే వాడికి ఈ ముక్తి క్షేత్రం గురించి తెలియదు. మహాయోగులు, గురు కటాక్షం కలిగినటువంటి వాళ్ళు ఎక్కడో కొద్దిమంది ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ క్షేత్రం గురించి తెలుసుకుని వస్తారు, వాళ్ళు ముక్తి పొందుతారు. తక్కిన వాళ్ళకి ఈ క్షేత్రం గురించి తెలియదు. ఇక్కడికి వచ్చినా కూడా ఏదో చేపలు పట్టు తినిపోతారు అంతే. బంగాళం కట్టిన తీరులు ఎంతమంది అక్కడ ఏం చేస్తున్నారు, చక్క రాగానే చేపల పులుసు ఇక్కడ బాగుంటుందిట అని పుస్తులమైన పులస చేపలు తినాలని పాపం పిచ్చివాళ్ళు తినేసిపోతారు. అది వాళ్ళ లక్షణం. అంతేగాని అక్కడికి వెళ్ళి ముక్తి గురించి తెలుస్తారు. చేపలు తినడం తప్పండి లేదు అక్కడ, కానీ వాడికి అది తప్ప తెలియదు. పాప వినాశన క్షేత్రం గురించి తెలియక చేపలకు సంబంధించిన క్షేత్రంగా భావించిపోతారు. ఈ విధంగా మాయ వల్ల తెలియదు అని అనగానే యమధర్మరాజు గారు ఈ క్షేత్రం గురించి చెప్పమన్నాడు. అయితే నేను చెబుతున్నాను గురు, ఇది పరమ పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం ఎలా ఏర్పడిందో ఏమిటో ఇవన్నీ వివరం చెబుతాను. ఇది ఇప్పటి క్షేత్రం కాదు, ఎప్పుడో మొదటి మనువు స్వయంభూ మనువు కాలంలో ఏర్పడిన దివ్య క్షేత్రం. నేను కూడా ఈ క్షేత్ర మహిమని, ఈ క్షేత్రం ఏర్పడ్డాన్ని శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద ఉండడం వల్ల చూడగలిగాను. ఒకప్పుడు ఏదో ఒక కాలంలో, అంటే ఫలానా కాలం అని చెప్పడానికి వీల్లేదు, అది కాలాన్ని ఇంత అని ఎవరు చెప్పగలం. ఇప్పుడు మనం ఏదో ఈ యుగంలో ఉన్నాం కాబట్టి కలియుగంలో మొదటి పాదంలో ఉన్నాం, 528 గడిచిందని చెప్పగలుగుతున్నాం. కానీ అనేక కల్పములు గడుస్తున్న ఈ కల్పాల్లో ఎన్ని కల్పములు గడిచాయో, ఏ కల్పం మొదలుదో, ఏ కల్పం చివరిదో మనకి తెలియదు. ఎందుకని కల్పములు తిరుగుతూ ఉంటాయి. కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అయిపోయాక మళ్ళీ కృతయుగం మళ్ళీ త్రేతాయుగం మళ్ళీ ద్వాపరయుగం మళ్ళీ కలియుగం అవుతూ ఉంటాయి. వీటిల్లో కొన్ని యుగములలో మళ్ళీ రామాయణం రాముడి కథ రిపీట్ అవుతుంది, కృష్ణావతారం మళ్ళీ వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఉదాహరణకి ఇప్పుడు రాముడి కథ ఉంది మనం చెప్పుకున్నాం మన రామాయణం, అది 24వ త్రేతాయుగంలో అది, ఆ తర్వాత మళ్ళీ 25, 26, 27, 28లో జరగలేదు. కానీ కృష్ణావతారము మొన్న 28వ ద్వాపరయుగంలో జరిగింది, ఇది 28వ కలియుగం. అంటే మొన్న గడిచిపోయినటువంటి ద్వాపరయుగంలో కృష్ణుడి కథ జరిగింది. మళ్ళీ రామకథ జరగాలంటే ఎప్పుడు జరుగుతుందనే చెప్పలేము. ఆ కథ వ్యాసుడు రాసేదాకా మళ్ళీ ఈ రాముడి అవతారం మళ్ళీ ఇంకోసారి వచ్చిందని తెలియదు మాట. ఇలా ఎన్నిసార్లు రామావతారాలు జరిగాయో, ఏ ఏ యుగాల్లో జరుగుతాయో తెలియదు మనకి. కానీ ఎప్పుడు జరిగినా అది 24గా లేక 28, 30 అన్నది పక్కన పెడితే త్రేతాయుగంలోనే రామావతారం జరుగుతుంది, ద్వాపరయుగంలోనే కృష్ణావతారం జరుగుతుంది. ఒక్కొక్కప్పుడు మనకు అనుమానం రావచ్చు ఈ కృష్ణుడి చరిత్ర ఎప్పుడు కృతయుగంలో కూడా ఎలా ఉంది అని, కృష్ణుడి యొక్క నామాన్ని కృతయుగంలో కూడా ఎలా తెలిచారు అని. ఇప్పుడు తెలుస్తున్న ఈ నామం ఈ ద్వాపరయుగానికి సంబంధించింది కాదు, ఇంతకు పూర్వం ఎన్నో ద్వాపరయుగాలు గడిచాయి, ఆయా ద్వాపరయుగాల్లో ఈ కృష్ణ చరిత్ర ఎప్పటికప్పుడు జరుగుతుంది కాబట్టి నామములు మనకి తెలుస్తూనే ఉంటాయి. తర్వాత రెండోది, ఇప్పుడు మనందరం కృష్ణుడిని పిలుస్తున్న స్వామివారు ద్వాపరయుగంలో అవతరించడానికి ముందే గోలోకంలో ఉన్నాడు ఆయన. గోలోకంలో కృష్ణరూపంతో, వైకుంఠంలో విష్ణు రూపంతో ఉంటాడు ఆయన, ఎన్ని రూపాలతో అయినా ఉంటాడు. ఆ గోలోక కృష్ణుడిని యుగయుగాలుగా తలుచుకుంటూనే ఉన్నాం, ఆయన అవతారం ఎత్తనికెత్త కూడా తలుచుకున్నాం. యుగయుగములుగా మన ధర్మం ఉన్నది. ఒకసారి అలాంటి యుగధర్మంలో కాలధర్మంలో చరాచర జగత్తంతా జలప్రళయంలో నిండిపోయింది. అప్పుడు ఎక్కడ చూసినా నీరు తప్పేమి లేదు, 3 రోజులుగా వర్షం కురుస్తుంటేనే రోడ్లన్నీ మునిగిపోయాయి, ఏది ఏరో ఏది ఊరో తెలియటం లేదు. అవునా, అక్కడేమో ఎల్వి నగర్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో మొత్తం నేలంతా నీటి మయమైపోయింది. గట్టిగా వర్షం కురిస్తే ఏమవుతుందండి, భగవంతుడు ఆగ్రహించిన ఈ వర్షము ఏకధాటిని కురిపిస్తే రోడ్లు ఉండవు, ఇళ్ళు కూలిపోతాయి. ఏది ఈ కాస్త వర్షానికి అటువంటిది 100 సంవత్సరములు ఏకధాటిగా దబ 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 వర్షం కురిస్తే భూమి మీద ఏమైపోయింది, మొత్తం భూమంతా ప్రళయంలో నిండిపోయింది. అంటే నీళ్లల్లో కలిసిపోయింది. లయము అంటే కలిసిపోవుట, ప్రళయము పూర్తిగా కలిసిపోవుట. అప్పుడు నీరు తప్ప భూమి కానీ ఇంకో లోకం కానీ లేకుండా అన్నీ మునిగిపోయాయి. ఆ సమయంలో సముద్రంలో ఒక్క చెట్టు ఒకటి ఉంటుంది టెండోయ్. ఆ చెట్టు ఎలా ఉంటుందో ఎవడికి తెలియదు, భూమి లేకుండా చెట్టు ఉంటుంది, వేళ్లాడుతూ ఉంటుంది ఆ చెట్టు. ఆ చెట్టు పెద్ద మర్రి చెట్టు, వటవృక్షం. ఆ మర్రి చెట్టు శాఖోపశాఖలతో ఉంటుంది, కొమ్మలు ఆకులతో ఉంటుంది. ఆ చెట్టు కూడా చాలా తమాషాగా ఉంటుంది, వేళ్ళు పైకి లేచి ఉంటాయట, కొమ్మలు కిందకి దిగి ఉంటాయట. అందుకే మీకు భగవద్గీతలో కూడా అశ్వత్వృక్షం గురించి చెప్తే, ఇక్కడంటే వటవృక్షం అనుకోండి, భగవద్గీతలో ఏం చెప్పాడు, ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. చెట్టు వేళ్ళు మూలం పైకి లేచి ఉంటుంది, కొమ్మలు కిందకి ఉంటాయి. అటువంటి అశ్వత్థవృక్షం ఉంది, అది నాశనం లేని చెట్టు. ఆ చెట్టు యొక్క ఛందాంసి యస్య పర్ణాని, దానికి ఆకులు వేద మంత్రములు, ఛందములు అంటే మంత్రములు, వేదాల్లో ఉన్న మంత్రములను ఛందస్సు అంటారు. దాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని అని అర్థం. అలాగే ప్రళయకాలంలో మర్రి చెట్టు అలా ఉంటుందన్నమాట. ఆ మర్రి చెట్టు ఓడలు కిందకి వేళ్లాడుతూ ఉంటాయి, మూలం పైకుంటుంది, ఆకులు ఉంటాయి దానికి. ఆ సమయంలో ఓ తమాషా జరిగింది. ఎక్కడ నీరు తప్పేం లేదని చెప్పాం కదా, చెట్టు తప్పేం లేదు కదా. ఆ సమయంలో బతికున్న ఒక అదృష్టవంతుడు ఉన్నాడు, ఆయనే మార్కండేయ మహర్షి. ఈశ్వరుడు ఆయనకి వరం ఇచ్చాడు, మామూలు వరం కాదు, శాశ్వత చిరజీవిత్వం ఇచ్చాడు. ఎన్ని కల్పములు గడిచినా ఆయనకి నాశనం ఉండదు. ఈ ప్రళయం వచ్చే నాటికి 7 కల్పములు గడిచేయట మార్కండేయుడికి, 7 కల్పముల వయస్సుతో ఉన్నట్టండి ఓహరి దేవుడు. ఇంకా కల్పం అంటే ఏమిటో నేను మీకు ఏం చెప్పను, ఎన్నిసార్లు చెప్పినా దాని గురించి అర్థం కాదు, ఆ లెక్క పెట్టలేం మనం. గట్టిగా 1000 యుగములు చెబితేనే మనకి మతిపోతుంది, 43,20,000 సంవత్సరాలు ఒక 4 యుగముల కాలం, అటువంటి 1000 యుగములు అయితే బ్రహ్మకు ఒక పగలు, మళ్ళీ ఇంకో 1000 యుగాలు అయితే రాత్రి. అంటే బ్రహ్మగారికి ఒక డే అండ్ నైట్, ఒక రోజు ఒక పగలు రాత్రి అంటే 2000 x 43,20,000. అటువంటివి ఆయనకి 360 అయితే ఒక సంవత్సరం, అటువంటివి 100 అయితే ఆయనకి ఆయువు, అది బ్రహ్మాయువు. అంటే బ్రహ్మగారు ఆయువు 100 × 360 × 2000 × 43,20,000 సంవత్సరాలు. ఇటువంటి బ్రహ్మగారులు నలుగురు వెళ్ళిపోతే ఒక కల్పం అంటారట. అటువంటి కల్పములు 7 కల్పములు బతికట్టిన మార్కండేయుడు, ఆయనది ఆయు అంటే. అసలు మనకు ఆయుధ్యం ఎక్కడుంది లెక్కన? అసలు మనం బతుకుతున్నట్టు లెక్క, కళ్ళు పూసి తెరిచేలో వెళ్ళిపోతున్నాం, పెళ్ళయింది అసలు మనం ఉండడం లేదు. వాళ్ళు అప్పుడు చూసారా, పురాణం మొదలుపెట్టి 18 రోజులు అంటే అప్పుడే 12 రోజులు గడిచిపోయింది. ఇలాంటి ఎన్ని రోజులు గడిచిపోతున్నాయి, ఎన్ని యుగములు గడిచిపోతున్నాయి, మీ కళ్ళ ముందు ఎంతమంది వెళ్ళిపోయారు, మరి ఎంతమంది వెళ్ళిపోతున్నారు, ఊహకు అతీతం ఇది. అయినా పిచ్చాడు మానవుడు, నేనెక్కడికి వెళ్ళను, నేనిక్కడే ఉంటాను అనుకుంటాడు పాపం. ఇంట్లో కూర్చొని ఇడ్లీ తిందామా గారి తిందామా అనుకుంటారు కొందరు. రోజు ఈ పిసర జీవితం కోసం ఒగుడు పిల్లలు కొడుకు తెచ్చిపోవడమే. నీ సంగతి చూస్తానని భర్త గారు అంటారు, నీ అంతు చూస్తానని భార్య అంటోంది. ఈలోపు అందరి అంతు చూసేవాడు ఒకడున్నాడు, ఆయన అంతకుడు, వాడు అందరి అంతం చూస్తాడు. ఇది తెలియక ఉన్న 4 రోజులు ఎందుకండి ఇది కొడుకు తెచ్చిపోతానని కనిపిస్తున్నా, వాడు ఆశ్చర్యంగా ఉంటుంది ఇది. కానీ ఏమిటో ఈ భూమండలంలో మాయ, మహామాయ. నేను ఎవరి మాట విన్ను అంటాడు. ఎవడి మాట వినకపోతే ఎవడి మాట వింటో, ఒక్క ఆయన వస్తాడు టిక్క నెత్తి మీద పడతాడు, ఆయన మాట అందరం వింటాం. కపాల మోక్షం అయ్యాక అందరి మాట వింటాం, ఈలోపు ఎవరి మాట వినం మనం. అవునా? అందువల్ల అసలు మనకు ఆయువు ఏమీ లేనట్టే లెక్క. అటువంటిది 7 కల్పముల కాలం గడిచాక స్థావర జంగాలన్నీ నశించిపోగా ఆ ప్రళయకాలంలో నీళ్లల్లోనే తిరుగుతున్నట్టు పాప, నీళ్లలో తిరిగే శక్తి ఉంది ఆయనకి. అందుకే చిరజీవి, మనం నీళ్లలో తిరగలేము. కాసేపు నీళ్లలో తిరిగితే కాళ్ళు నారిపోతాయి, పుళ్ళు పడిపోతాయి, చర్మం ఊడిపోతుంది. గట్టిగా 7 రోజులు వర్షంలో తడవండి ఎవరైనా, మళ్ళీ అలాంటి ప్రయోగం చేయకండి కానీ ఉరికంటున్నారు కానీ, అలా చేస్తే కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, శరీరం ఉండదు అనమాట, వణికిపోతాం. ఈ మొత్తం చర్మం నీళ్ళలో ఎక్కువసేపు ఉంటే ఏమవుతుంది, ఊడొచ్చేస్తుంది మనకి, పుళ్ళు పడిపోతాయి, గోల్డ్ అన్నీ ఊడిపోతాయి, పుచ్చి ఎక్కిపోతుంది, శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. బట్టలు ఆరకపోతేనే ఆ బట్టలు తడికి ఎలా అయిపోతున్నాయి మనకి, ఎంత తేడా వస్తుంది. అవునా? ఆయన అలా కాదట, ఎప్పుడు ప్రళయం వచ్చినా ఆ నీళ్లల్లో నడిచి వెళ్ళగలుగుతాట, ఆయనకి ఏం అవ్వదట. అంత అదృష్టవంతుడండి, ఆ శక్తి మనకు కూడా ఇస్తే బాగుండు విష్ణుమూర్తి, హాయిగా మనం కూడా సముద్రంలో తిరిగేవాళ్ళం. గంగలోకి వెళ్ళినా బుడుంగుని ములిగినా ఏం అవ్వదు మనకి, కానీ అదే ఒకటి మనకి గంగలో ములిగితే తర్వాత పైకి లేవలేము. ఆ మహాత్ముడు నీళ్లల్లో తిరుగుతూ, ఎప్పుడు నీళ్లలోనే ఉంటున్నాను, ఎక్కడైనా కూర్చుని విశ్రాంతి తీసుకుందామంటే స్థలం లేదు అనుకున్నట్ట. అంటే నీళ్లలో ఎంత తిరిగినా ఎక్కడో చోట నేల మీద కూర్చోవాలి, విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు కూడా కోరిక వచ్చింది. అలా అలా తిరుగుతూ ఉంటే ఒక మర్రి చెట్టు కనపడింది. అక్కడ మాత్రం మర్రి చెట్టు చుట్టూతా ఒక అద్భుతమైన స్థలం కనపడింది టెంతలో ఆయనకి. అక్కడ మర్రి చెట్టు దగ్గర ఈయన చూస్తూ ఉండగా ఒక స్థలం పైకి వచ్చింది. ఆ స్థలం దగ్గర ఈ మర్రి చెట్టు ఇందాక ఏమనుంది, తలకిందులుగా ఉందని చెప్పామా, వేళ్ళు పైకి కొమ్మల కిందకి. ఈయన వచ్చేసరికి మర్రి చెట్టు చుట్టూత చక్కని భూమి, ఒక కొండ, ఒక నేల ఏర్పడి ఈ మర్రి చెట్టు వెళ్ళి గిర్రును కిందకి దిగి మర్రి చెట్టు వేళ్ళు నేలలోకి చొచ్చుకుపోయాయి, కొమ్మల పైకి వచ్చాయి, కొమ్మలకి ఉన్న ఆకులు యథాప్రకారంగా ఉన్నాయి. అంటే భూమి ఏర్పడింది, భూమి మీద మర్రి చెట్టు కనపడింది. అప్పుడు ఈయన, అబ్బో ఈ మర్రి చెట్టు ఉన్న చోట నేల వచ్చింది, ఈ మర్రి చెట్టు ఎక్కడిది, ఈ నేల ఎక్కడిది అనుకుంటూ ఉంటే అక్కడ మర్రి చెట్టు దగ్గర ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి, నా దగ్గరకి రా, దుఃఖించవలసిన అవసరం లేదు, నీకు విశ్రాంతి నా దగ్గర లభిస్తుంది, నీకు విశ్రాంతి కావాలంటే నా దగ్గరికి రా అనే మాట వినపడింది. ఇంతకీ పలుకుతున్నవాడు ఎవడో మనిషి అని తెలుస్తుంది కానీ ఎవరో ఒక వ్యక్తిని తెలుస్తుంది కానీ వాడు ఎవడో తెలియట్లేదు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరో మాట్లాడుతున్నారో, మాట్లాడుతున్నది ఎవరో చూద్దామని ఎంతో కష్టపడగా ఆ మర్రి చెట్టు దగ్గర ఒక చిన్న బాలుడు కనబడ్డాడు. మర్రి చెట్టుకి ఒక ఆకు ఉంది, ఆ ఆకు చెట్టు నుంచి విడిపోయి కిందకి రాలిందిట. మళ్ళీ జాగ్రత్తగా వినాలి. ఈయన ఒక భూమిని చూశాడు, సముద్రం నుంచి ఒక భూమి పైకి లేచింది, కొండాకారంతో ఉన్న భూమి. ఆ భూమి మీద ఈ మర్రి చెట్టు ఉంది, ఈ మర్రి చెట్టు ఆకుల్లో ఒక చెట్టు ఆకు పైనుంచి కిందకి రాలింది,
ఆ రాలి నాకు నేల మీద పడలేదు, సముద్రంలో పడలేదు, గాల్లో తేలుతోంది. దానికి ఏది ఆధారం లేదు. ఏ ఆధారం లేకుండా నిరాధారంగా గాలిలో తేలుతున్నది ఆ మర్రి. ఆ మర్రి ఆకు మీద, లేత మర్రి ఆకు మీద ఒక బుజ్జిబాబు పడుకుని ఉన్నట్ట. ఆయనే శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎంత అందంగా ఉన్నాడో. ఆయన శాశ్వతుడు అంటే ఆయన ఒక్కడే. మనంతా అశాశ్వతులు, ఆయన శాశ్వతుడు. ఆయన ఎప్పుడు నాశనం లేనివాడు. ఈ కాలి బొటన వేలు నోట్లో పెట్టు అనుకుంటున్నట్ట. పిల్లలకి ఏంటోనండి, వాళ్ళ కాలి బొట్టన వేలు నోట్లో పెడుతుంది. మీ కాలి బొట్టన వేలు నోట్లో పెట్టుకుందామంటే కాలు వంగదు, మరీ గట్టి ఎవడన్నా ఉంచితే కాలు ఇరిగిపోతుంది. మళ్ళీ ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాలి. ఒకసారి ఇప్పుడు వద్దు కానీ బాగుండదు కానీ, నేను లేనప్పుడు పడుకుని మీ కాలి బొట్టలు ఇలాగా నోట్లో పెట్టుకోగలరేమో ఒకసారి ట్రై చేయండి. చాలా కష్టం. చిన్నపిల్లలకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అందుకని చిన్నప్పుడే వాళ్ళ కాలి బొట్టన వేలు నోట్లో పెట్టుకుంటారు అన్నమాట. అలా బుజ్జిబాబు నోట్లో పెట్టుకుని అంటున్నాడు, అదే కరార విందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటేశ పత్రేచ పుటేశయానం వటేచ పత్రేశ పుటే శయానం. అదే వటస్య పత్రస్య పుటే శయానం అని పాఠాంతరం. వటము యొక్క, పత్రము యొక్క పుటం అంటే ఆకు మధ్యభాగం అన్నమాట. ఈ చేతి మధ్యభాగాన్ని పుటము అంటాం, కరపుటము అంటాం. అలాగే ఆకుకి మధ్యభాగంలో ఉంటుంది కదా, దాన్ని పత్రపుటము అంటాం. దాని యందు శయానం పడుకుని ఉన్నటువంటి వాణ్ణి బాలం ముకుందం మనసా స్మరామి. చిన్న పిల్లవాడిగా ఉన్నటువంటి ముకుందుణ్ణి, బాలుణ్ణి మనస్సుతో స్మరిస్తున్నాను, మనసా స్మరామి. ఆనాడు ఎవరో మహానుభావులు అద్భుతంగా రాశారు అంత శ్లోకం. అది ఎవరు రాశారు అనేది ఇప్పటికీ కొంతమంది ఏమో లీలా కృష్ణుడు శుకుడు రాశాడంటారు, కొందరు కాదండి లీలాసుకుడు వ్యాసుడి శ్లోకం తీసుకున్నాడంటారు, కాదండి మార్కండేయుడు రాసిన దాన్ని స్కందుడు చెప్పాడు, దాన్ని వ్యాసుడు గ్రంథస్థం చేశాడు, దానినే లీలాసుకుడు గ్రహించాడని కొందరు అంటారు. ఏం చెబుతాం, కొన్ని శ్లోకాలు ఎవరు రాశారంటే ఏం చెబుతాం, భగవంతుడే రాసుకున్నాడు అనుకోవాలి కాసేపు. అలాంటి బాలుడు నోట్లో వేలు పెట్టుకుని కనపడగానే దగ్గరికి వెళ్ళాట. ఆయన నీలంగా ఉన్నాడు, ఆయన పరమసుందరాకారుడైన పెదవులు ఎర్రగా దొండపండుల్లాగా ఉన్నాయి, చక్కని ముక్కు. కొంతమంది ముక్కు అసహ్యంగా ఉంటుంది కానీ ఆయన ముక్కు చాలా ముచ్చటగా ఉంది. ఇంకా బుల్లి పొట్ట, బుల్లి బొడ్డు, అబ్బబ్బబ్బబ్బో, ఆ సౌందర్యాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. పరమసుందరాకారుల యొక్క అందాన్ని చూడడానికి కళ్ళు ఏమి సరిపోతాయి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కరించాడు. త్వత్పాద పద్మం జగదీశ పూర్వం అసేవ్యతానాత్మధియామయాయత్ తత్కర్మణాదారుణ పాకభాజం దీనం పరిత్రాహి కృపాంబుధే మాం. సమస్త లోకాలకి అధిపతి అయిన పరమాత్మ, పూర్వం నా బుర్ర సక్రమంగా పనిచేయక పరమ పవిత్రమైన నీ పాదపద్మాలని ఆరాధించలేకపోయాను. అందుకే ఎప్పటికప్పుడు కల్పములు గడుస్తున్నా నీవెవరో, ఈ సృష్టి ఏమిటో, సృష్టి రహస్యం ఏమిటో నాకు తెలియలేదు. కాలం కలిసి రానంత వరకు భగవంతుడు ఎక్కడున్నాడో తెలియదట. ఇందులో చాలామందికి పురాణాలు వినాలని తెలుసు. ఇవాళకి అవకాశం కలిసి వచ్చింది, గురువుగారిని గుర్తించి ఇక్కడికి వచ్చి వింటున్నారు. ఇంత పూర్వం ఎందుకు రాలేదంటే ఏం చెబుతాం, ఇదివరకు ఎంత పూర్వం కూడా చెప్పినప్పుడు రాగలిగారా, రాలేకపోయారు, అది కర్మ. భగవంతుడు అనుగ్రహించాడు, కర్మ పరిపక్వమయ్యింది, టక్కునొచ్చి వినగలుగుతాడు. మూడేళ్లుగా ఎదురు చూస్తున్నామండి మీకోసం, నాలుగేళ్ళు ఎదురు చూస్తున్నామండి, కానీ మీరు కనపడలేదండి. ఇవాళ కనపడ్డారంటే అర్థం ఏంటనమాట, ఈ మూడు నాలుగేళ్ళు ఇంకా భగవంతుని అనుగ్రహము రాలేదు. మన కర్మ, మనం చేసే మంచి పనుల యొక్క ఫలితం మనకు అందలేదు. ఇప్పుడు ఇవాళ అందింది, రాగలిగాం, వినగలుగుతున్నాం పురాణం. అలాగే దేనికైనా సమయం రావాలి. ఈనాటి వరకు మేమెంత ప్రయత్నించినా స్వామి నీ పాదపద్మాలను చూడలేకపోయాను, ఇప్పుడు ఆరాధిస్తున్నాను. కల్పాలు గడిచిపోతున్నాయి కానీ అసలు ఈ సృష్టి ఎలా ఆవిర్భవిస్తోంది, ఎలా నశిస్తోంది, ఎలా అభివృద్ధి చెందుతోందో నాకు తెలియలేదు. ఇప్పుడు నాకు సృష్టి యొక్క రహస్యం తెలియజేయి, నన్ను అనుగ్రహించు అని ప్రార్థించగానే అప్పుడు ఆయన, ఈ కల్పవృక్షం అని ఈ చెట్టుకి పేరు, ఇప్పుడు నేను ఉన్నటువంటి మర్రి చెట్టుకి ఏమని పేరు, కల్పవృక్షము. కల్పవటవృక్షము, కల్పవృక్షము, వటవృక్షము అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఆకు మీద నేను నీకు దర్శనమిచ్చాను. నీ కోసం నేను నోరు బాగా తెరుస్తాను. నువ్వు వాసుదేవ, జగన్నాథ, పురుషోత్తమ అని ఈ మూడు నామాలు జపించి నా నోట్లో ప్రవేశించు, నా కడుపులోకి వెళ్ళిపోవు. అప్పుడు నీకు నా గురించి కొంతవరకు తెలుస్తుంది, పూర్తిగా తెలియటం అసంభవం. నాకు శ్రీ మహాలక్ష్మికి తప్ప నా రహస్యం మరొకరికి తెలియదు. కాబట్టి పూర్తిగా తెలియకపోయినా కొంతవరకు నా గురించి తెలుస్తుంది, నా నోట్లో ప్రవేశించు అన్నాడు ఆయన. వెంటనే ఆయన వట పత్రము దగ్గరకు వచ్చాడు, మర్రాకు దగ్గరకు వచ్చాడు. ఆ మర్రాకు మీద పడుకున్న స్వామి కృష్ణుడి నోరు చూస్తూ ఉండగా విశాలంగా మారిపోయింది, ఒక పెద్ద కొండ గుహలా కనపడింది. ఇంత చిన్న బాలుడి నోరట ఓ మహాకొండ గుహలా అయిపోయింది అన్నమాట, పెద్ద కొండ గుహలా అయిపోయింది. వెంటనే ఈయన ఆయనకి నమస్కరించి ఆయన నోట్లో దూరాడు. ఆ నోట్లో ప్రవేశించి కంఠంలో ప్రవేశించాడు. కంఠంలో కొన్ని కోట్ల లోకములు చూశాడు. ఇదేమిట్రా, నేను ఎవరి నోట్లో దూరాను? దూరింది ఒక బాలుడి నోట్లో. ఆ బాలుడి నోటిలో నుంచి కంఠం దగ్గరకు వచ్చాను. ఈ కంఠంలో ఎక్కడెక్కడి లోకాలు కనపడుతున్నాయి? ఇప్పుడు మనం చూస్తున్న ఈ భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకం, వాతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, పాతాళం వంటి అనేక లోకములు కంఠంలో ఉన్నాయి. ఈ లోకములు పెద్ద పెద్ద గోళములు కింద బంతుల వలె గిర్రం తిరుగుతున్నాయి. ఒక్కొక్క లోకం ఒక్కొక్క సూర్యుడిలో వెలిగిపోతుంది. ఇప్పుడు మనకి తెలియదు కానీ భూమి కూడా పైనుంచి చూస్తే సూర్యుడిలో వెలిగిపోతుంది. సూర్యుడి దగ్గరికి వెళ్ళి చూస్తే భూమి సూర్యుడిలో కనపడుతుంది. భూమి మీద ఉండగా చూస్తే పైనున్న సూర్యుడు సూర్యుడిలో కనపడతాడు, చంద్రుడు చంద్రుడిలో కనపడతాడు. కానీ ఊర్ధ్వలోకాలకి వెళ్ళి చూస్తే భూమి కూడా అలాగే గిర్రును తిరుగుతూ మనకి కాంతితో దర్శనమిస్తుంది. ఇలాంటి లోకములు కంఠంలో ఎన్నో ఉన్నాయి. ఆ లోకములన్నీ చూడడానికి ఆయనకి యుగములు గడిచిపోయినట్టే అయిందట. ఎంతకాలం గడిచిందో తెలియటల్లా. అవన్నీ చూసుకుంటూ కంఠంలో నుంచి వక్షస్థలం దగ్గరకు వచ్చాడు. ఓరి దేవుడు, అక్కడ మళ్ళీ 14 లోకాలు ఉన్నాయట. కంఠంలో 14 లోకాలు ఉన్నాయి, వక్షస్థలం దగ్గర కొన్ని 14 లోకాలు ఉన్నాయి. అక్కడ కూడా మళ్ళీ బ్రహ్మాది దేవతలు, దిక్పాలకులు, దేవతలు, సిద్ధులు, గంధర్వులు కనబడ్డారు. అయ్యన ఆయనో ఇలాంటివి ఎన్నున్నాయిరా బాబు అని ఇంకొంచెం కిందకి దిగితే పొట్టలోకి వెళ్ళాడు. ఇక పొట్టలో ఉన్నారట ఋషీం దివ్య ఋషీంశ్చైవ భూతలం సాగరాంతికం నానాతీర్థై నదీభిశ్చ పర్వతై కాననైస్తథా. ఇక అక్కడ ఈ పొట్టలో కోటానుకోట్ల ఋషులు, దివ్య ఋషులు, సప్త సముద్రాలు, భూమి, నదులు, పర్వతాలు ఇలాంటివి అఖండంగా కనపడుతున్నాయి. రకరకాల పట్టణాలు, రకరకాల పురాలు, గ్రామాలు, పల్లెలు, సప్త పాతాళాలు టేకంగా, నాగకన్యకలు, దేవతలు, గంధర్వులు ఇలాంటి వాళ్ళు కనపడుతున్నారు. ఈ పొట్టలో ఉన్న లోకాలకి ఇక అంతం లేదు. ఏదో కంఠంలోనో వక్షస్థలం దగ్గర అయితే 14 లోకాలు కనబడ్డాయి, కానీ బొజ్జలో ఉన్నాయటండి అనేక కోటి బ్రహ్మాండములు ఉన్నాయి. అందుకే ఈ లోకంలో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో చెప్పలేము. అమ్మవారిని ఏమన్నారు, అనేక కోటి బ్రహ్మాండ జనని, అనేక కోట్ల బ్రహ్మాండములకు తల్లి. ఏదో మనం ఒక భూలోకంలో ఉండి ఆ భూలోకంలో నాగోల్లో ఉండి ఇదే విశాల ప్రపంచం అనుకుంటున్నాం పాపం. ఇటువంటి అనేక కోటి బ్రహ్మాండములు ఆ కడుపులో కనబడ్డాయి. అవన్నీ తిరిగేసరికి ఆయనకి మళ్ళీ యుగాలు గడిచిపోయింది. అక్కడి నుంచి లింగస్థానం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ 14 లోకాలు ఉన్నాయి. అలా తిరిగి తిరిగి మతిపోయింది ఆయనకి. ఒకచోట 1000 పడగలతో తెల్లగా ఉన్న ఆదిశేషుడు, ఆదిశేషుడి నెత్తి మీద ధగధగ వెలిగిపోతున్న మణులు కనపడ్డాయి. మరొక చోట లక్ష్మి కనపడింది. ఇంకొక చోట బ్రహ్మ కనపడుతున్నాడు. చివరికి ఆయనకి మతిపోయి, నాయనో ఇవన్నీ తిరగలేను, చూస్తూ ఉంటే నాకు మతిపోతుంది, ఈ లోకాలు, ఈ కాంతి, ఈ సృష్టి ఇవన్నీ గిరగిరా తిరగడం చూస్తే నా కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయి, నీ కడుపులో నుంచి బయటికి తీసుకురా అనగానే మళ్ళీ నోరు కనపడింది, నోట్లోంచి బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఎదురుగుండా మళ్ళీ బుజ్జిబాబే ఉన్నట్ట, బుల్లి బజ్జీలాగా. ఏదో ఇంత మైసూరు బజ్జీ ఎంత ఉంటుందో అంత చిన్న బాబు ఆకు మీదే పడుకున్నాడు. ఈ లోకాలన్నీ మాయమైపోయాయి హుళక్కి కడుపులోంచి బయటికి రాగానే. అసలు ఈ నోట్లోకి నేను వెళ్ళానా అనిపిస్తుంది చూసిన వాడికి. ఇప్పుడు నా నోట్లోకి మీరు ప్రవేశించగలరా? ఏదో దోమలంటే ప్రవేశిస్తాయి కానీ ఉపన్యాసం మధ్యలో డిస్టర్బ్ చేయడానికి. కానీ ఆయన నోట్లోకి వెళ్ళాడు, లోకాలు చూశాడు, మళ్ళీ బయటకు వస్తే ఆయన చిన్నపిల్లవాడిలాగా అసలు ఆ నోట్లో వేలు కూడా పెట్టలేనేమో అన్నంత చిన్న నోరు చూచాడు. చూచి భగవన్ దేవదేవేశ కిమద్భుతమిదం ప్రభో, ప్రభువు దేవదేవ ఏమిటి అద్భుత దృశ్యం, ఇక్కడ బయట చూస్తే మహాప్రళయం కనబడుతోంది, నీరు తప్ప ఏమీ లేదు, ఆ నీటిలో హఠాత్తుగా ఒక చిన్న భూమి పైకి లేచింది, అందులో ఒక వటవృక్షం కనపడింది, ఆ వటవృక్షం నుంచి ఒక మర్రాకు రాలింది, మర్రాకు మీద నువ్వు కనబడ్డావు, వెర్రాడినే నేను నీ దగ్గరకు వస్తే నోట్లో దూరం ఉన్నావు, దూరాను, బోళ్ళు లోకాలు కనబడుతున్నాయి, మళ్ళీ బయటకు వచ్చి చూస్తే ఏమీ లేదు. అంటే ప్రళయకాలంలో ఈ లోకములు, ఈ ప్రజలు, ఈ సృష్టి నీ కడుపులోకి వెళ్ళిపోతున్నాయి అనమాట, నీలోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. మళ్ళీ నీలో ఉన్న వాటిని బయట పెడుతున్నావు, నీలో ఉన్నప్పుడు లయం, నీ బయటకు వస్తే సృష్టి అన్నమాట. ఏమి ఆశ్చర్యం ఇది, ఇలా ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ మాయని ఎలా తెలుసుకుంటాం, ఈ మాయని ఛేదించడం ఎవరి వల్ల అవుతుంది అనగానే అప్పుడు స్వామివారు, ఈ మాయ ఎప్పటికీ ఎవ్వరికీ తెలియదు, కొంచెం కొంచెం జ్ఞానులు అర్థం చేసుకుంటారు, వాళ్ళు కూడా కించిత్ కించిత్ అంటే కొద్ది కొద్దిగానే, పూర్తిగా నా మాయ నాకు తప్ప ఎవరికీ తెలియదు. అందుకే భగవద్గీతలో మమ మాయ దురత్యయ అన్నాడు ఆయన. కృష్ణుడు స్వయంగా చెప్పాడు భగవద్గీతలో, నా మాయని ఎవరూ దాటలేరు, తెలుసుకోలేరు, గ్రహించలేరు, ఎప్పటికీ తెలియదు. పక్కనున్న లక్ష్మీదేవికి తప్ప ఇంకొకళ్ళు ఎవరికీ తెలియదు, ఎందుకంటే లక్ష్మీదేవి మాయాస్వరూపిణి కనుక. బ్రహ్మకి తెలియదట, ఆదిశేషునికి తెలియదు. ఆదిశేషుడికి తెలిస్తే బలరాముడిగా ఉన్నప్పుడు ఆయన గురించి పూర్తిగా తెలుసుకోలేక ఎంత తలకిందులైపోయాడు. పిల్లలకి తెలియదు, తల్లికి తెలియదు, ఎవరికి తెలియదు. భక్తులు కాబట్టి వాళ్ళు నాశనం కాకుండా, మాయ కొట్టుకుపోకుండా బతుకుతున్నారు. మనకి అంత భక్తి లేదు కనుక మాయ గురించి తెలియక మాయలో పడి కొట్టుమిట్టాడుతున్నాం. మాయ అంటే ఏమిటి, లేనిది ఉందనుకోవడమే. కుంభీపాకము శాశ్వతము కాదు, స్వర్గము శాశ్వతము కాదు. అక్కడ కొంతకాలం ఉంటారు, పుణ్యం పోయాక తిరిగి మళ్ళీ పుడతారు, పాపం నశించాక యమలోకంలో శిక్షలు అనుభవించడం వల్ల పాపం నశిస్తుందిగా, నశించాక మళ్ళీ భూమి మీద పడతారు. అప్పుడు ఎలా పడతారో ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. చివరికి ఏది శాశ్వతం కాదే. కాబట్టి లేకుండా ఉన్నది ఉంది అనుకోవడం, ఇక్కడే ఉంటాం అనుకోవడమే మాయ అంటే. ఈ మాయ నుంచి బయటపడడానికి నా పాదపద్మాలను ఆశ్రయించాలి. అదిగో ఆ మాయ నుంచి బయటపడడానికే నేను ఒక అద్భుత క్షేత్రం సృష్టించాను. ఈ సముద్ర మధ్యంలో ఇలా పైకి లేచిన ఈ కొండ నీలాచలము అని పిలువబడుతుంది. ఈ క్షేత్రమే పురుషోత్తమ క్షేత్రం, ఇదే జగన్నాథపురి. ఇక్కడే ఈ బంగాళాఖాతం ఇప్పుడు మనం పిలుస్తున్నది, ఒకప్పుడు అంతా సముద్రమే కదా, మధ్యలో లేచిందిట, ఆ లేచింది ఇప్పుడు మనం జగన్నాథపురం అంటున్నాం, అదే పూరి జగన్నాథ. ఆ మధ్యలో లేచిన ఎత్తైన స్థలమే నీలాచలం అంటే. ఈ వటవృక్షం ఉన్న ప్రాంతం ఇప్పటికి కూడా అక్కడ ఉన్నది, కల్పవృక్షం, కల్పవట వృక్షం అంటారు. మీరు ఈసారి పూరి జగన్నాథం వెళ్ళినప్పుడు ఆ వృక్షం దగ్గరికి వెళ్ళండి. ఈ వృక్షం ప్రళయకాలంలో మార్కండేయుడికి కనబడిన చెట్టు అన్నమాట. ఈ చెట్టు ఉందండి, మేము చూసాం, మీలో కొంతమంది అక్కడికి వెళ్ళినప్పుడు చూసి ఉండొచ్చు. ఆ చెట్టుకి కింద గణేశ్వరుడి మందిరం ఉంటుంది, ఎవరిది, గణపతిది. ఆ చెట్టుకు ఒకవైపు నరసింహస్వామి ఉంటాడు, అది నరసింహక్షేత్రం మొదట, వెనక వైపు జగన్నాథస్వామి ఉంటాడు. ఆ కల్పవృక్షం దగ్గరికి తప్పక వెళ్ళాలి. కేవలం జగన్నాథస్వామి గుడి చూసి వచ్చేయడమే కాకుండా జగన్నాథస్వామి మరొక రూపంతో కొలువై ఉన్న చెట్టు కల్పవటవృక్షం అన్నమాట. అక్కడికి వెళ్ళి అర్చకులను అడిగితే చూపిస్తారు, చాలామంది చూపిస్తారు, చూసి ఉండొచ్చు, కానీ మాయ వల్ల మర్చిపోతూ ఉంటాం. ఎన్నిసార్లు కాశీ పెడతారా, అయినా సరే శివరాత్రీశ్వరుడు అని మీరు చెప్పారండి కాశీఖండంలో, కహా హై శివరాత్రీశ్వరుడు అని అడిగేవాళ్ళు ఉన్నారు. శివరాత్రీశ్వరుడు అన్నపూర్ణ ఆలయం దగ్గరే ఉన్నాడు, అక్కడ డుంటి విఘ్నేశ్వరుడి దగ్గర చెక్ పోస్ట్ అయిపోయిందా, అవగానే అన్నపూర్ణాలయానికి వెళ్లే ముందు ఇంకొంచెం ముందు కుడివైపుకి తిరగండి, అక్కడ ఎత్తుగా ఉంటుంది పెద్ద శివలింగం. సెక్యూరిటీ వాళ్ళు అక్కడ అడ్డగా తుపాకులు పట్టుకుని ఉంటారు. అక్కడ ఇంకా తేలిగ్గా చెప్పాలంటే అన్నపూర్ణాలయంలో యంత్రేశ్వరుడికి వెనక భాగం ఉన్నట్టు, ఇక్కడ యంత్రేశ్వరుడు, యంత్రేశ్వరుడికి అడ్డంగా ఉన్న గోడ పక్కనే ఉంటుంది, కానీ దారి ఉంది, పెద్ద శివలింగం ఉంటుంది. ఆ శివలింగం శివరాత్రీశ్వరలింగం. ఒకప్పుడు శివరాత్రి నాడు శివుడు ఆ రూపం ధరించాడు, ఇప్పటికీ శివరాత్రి నాడు అక్కడే అభిషేకం చేయాలి. అందువల్ల చెప్పొచ్చేది ఏమిటంటే తప్పక వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు చూడడమే కాకుండా శాశ్వతంగా బుర్రలో పెట్టుకోవాలి దాన్ని. కాశీలో ఎన్ని లింగములు అక్యుపై అయిపోయాయండి. ఆ రోజుల్లో ముఖ్యంగా ఔరంగజేబు అనే ఒక నీచుడి కాలంలో సర్వనాశిని చేశాడు. క్రమక్రమంగా శివాజీ వల్ల కొంతవరకు బతికింది. ఇప్పుడు మళ్ళీ అన్ని లింగాలు బయటకు వస్తున్నాయి. అలాగే జగన్నాథపురానికి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ చూడాలి, వటవృక్షం చూడవలసిందే. ఆ వటవృక్షం కల్పాంతంలో ప్రళయకాలంలో మార్కండేయుడికి కనబడినది అన్నమాట. ఆ తర్వాత మార్కండేయుని ఏం చేశాడు, ఈ వటవృక్షానికి వాయువ్య కోణంలో విష్ణుమూర్తిని అడిగి ఆయన చక్రం తీసుకుని ఆ చక్రంతో ఒక గొయ్యి తవ్వించాడు. ఆ గొయ్యిలో మహేశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకుని పూజించాడు. మహేశ్వరుడు అనుగ్రహంతో కదా ఆయన మృత్యుంజయుడయ్యాడు. మృత్యుంజయుడు ప్రార్థించి మృత్యుంజయుడయ్యాడని తాయువు పొందాడు. అందుకే కృతజ్ఞతగా శివుడి అనుగ్రహంతో విష్ణువు దర్శనం అవుతోంది, విష్ణు కటాక్షంతో శివ దర్శనం అవుతోంది. ఇది వైష్ణవ క్షేత్రం, ఇక్కడ కూడా శివుడు ఉండాలని తాను మళ్ళీ ఆ వటవృక్షం దగ్గర, ఏ వటవృక్షంలో విష్ణువు కనబడ్డాడో అక్కడే విష్ణువు చేత గొయ్యి దవ్వించుకుని అందులో శివలింగం ప్రతిష్ఠించి దాన్ని పూజించాడు. ఎంత మహాత్ముడండి మార్కండేయుడు, ఏకకాలంలో శివాయ విష్ణు రూపాయ అన్నవాడు ఆయనే. అక్కడ ఆయన ప్రతిష్ఠించిన లింగం ఆయన పేరు మీదుగా మార్కండేయేశ్వర లింగం అని పిలువబడింది. ఆ లింగం ఇప్పటికీ అక్కడున్నది. ఆ లింగాన్ని దర్శనం చేసుకుంటే అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుందట. యత్ర స్నాత్వా శివం దృష్ట్వా వాజిమేధ ఫలం లభేత్. స్నానము చేసి అక్కడికి వచ్చి శివుణ్ణి దర్శనం చేసుకుంటే అశ్వమేధ యాగం చేసిన మహాఫలితం వస్తుంది. అటువంటి లింగం అది. అది కూడా పంచక్రోశుల ప్రాంతం. కాశీ ఎలా అయితే పంచక్రోశులో, ఈ క్షేత్రం కూడా పంచక్రోశులు సముద్రంలోకి వ్యాపించి ఉన్న దివ్యక్షేత్రం అది. ఆ ప్రదేశం అంతా బంగారపు ఇసుకతోటి ఎక్కువగా కనపడుతుంది. ఆ ఇసుక చూస్తే బంగారం చూసినట్టు ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల ఇసుక ఏదో అసహ్యంగా కనపడుతుంది, కానీ ఈ నీలాచలం దగ్గర సముద్ర తీరంలో ఉన్న ఇసుక చూస్తే ఒకవేళ బంగారం ఏమైనా చిన్న చిన్న పొడిగా చేసి అక్కడ వేశారా అన్నట్టుగా ఆ రంగులో కనపడుతుంది అట. సువర్ణవర్ణములో ఉండే ఇసుక అదన్నమాట. ఈ క్షేత్రానికి పడమట వేపేమో శంఖాకారం కలిగిన ఒక పర్వతం ఉంది, అక్కడ కూడా శివుడు ఉన్నాడు. శివుడు 8 రూపములతో అక్కడ ఉంటాడండి. అది నీలాచలం దగ్గర పురుషోత్తమ క్షేత్రంలో శివుడు 8 రూపాలు ధరించాడు. అష్టమూర్తి అంటారు ఆయన. ఏమంటారు? అష్టమూర్తి. ఇందులో ఒక తీర్థమేమో రుద్రలింగం, రెండవది కపాలమోచన లింగం, మూడవది విమల అనేటటువంటి లింగం, విమలేశ్వర లింగం, ఇక 4వ లింగం యమధర్మరాజేశ్వర లింగం, 5వది సింఖేశ్వర లింగం, 6వది అర్ధాంశేశ్వర లింగం, 7వది శాశ్వతేశ్వర లింగం, 8వది సముద్రేశ్వర లింగం. ఇప్పుడు ఆ లింగాల పేర్లు మారే, ఆ లింగాలు రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ వాటి గురించి కూడా చెప్పుకుంటాం. ఆనాడు మొత్తం మీద అష్టమూర్తులతో 8 రూపాలు ధరించాడు ఆయన. అష్టమూర్తులు అంటే పంచభూతాలు, దాంతోపాటు భూమి ఆకాశం ఈ దిక్కులను, ఇటువంటి అష్టమూర్తులు శివుడివి. ఆ అష్టమూర్తులతో 8 రూపాలు ధరించాడు ఆయన. ఈ 8 మూర్తులకి 8 మంది భార్యలు ఉన్నారు. ఈ 8 మంది భార్యలు కూడా అక్కడ శక్తిపీఠములుగా ఏర్పడ్డారు. మీకు తెలిసి ఉంటుందిగా అమ్మవారికి 108 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో పూరి జగన్నాథం కూడా ఆ 108 శక్తిపీఠాల్లో ఒకటి. అష్టాదశ శక్తిపీఠాల్లోకి రాదు, కానీ 108 శక్తిపీఠాల్లోకి వస్తుంది. అక్కడున్న శక్తిపీఠం పేరు విమలా శక్తిపీఠం. అమ్మవారు వాగ్దేవతా రూపంతో అక్కడ ఉన్నది. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని, ఈ 8 మందిని వాగ్దేవతలు అంటారు. వీళ్ళే లలితా సహస్రనామం రాశారు కాబట్టి లలితా సహస్రనామంలో వశిన్యాది వాగ్దేవతా ఋషయ అని ఉంటుంది. ఆ వాగ్దేవతల్లో ఒకటైన విమలాదేవి శక్తిస్వరూపిణి. ఆవిడ అధిష్టాన దేవతగా శక్తిపీఠంగా ఈ నీలాచలంలో ఉంటుంది. ఎక్కడ? జగన్నాథస్వామి దగ్గర అన్నమాట. ఆవిడని బేస్ చేసుకుని మొత్తం 3 తీర్థములు అక్కడ నిరంతరం తిరుగుతూ ఉంటాయి. అందుకే అక్కడికి వెళ్ళి ఆ తీర్థాల్లో స్నానం చేసి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటే, ఏది కృష్ణుణ్ణి బలరాముణ్ణి సుభద్రని చూడడంతో పాటు ఆ శక్తిని కూడా చూస్తే అటువంటి వాడికి జరామరణములు లేని దివ్యలోకాలు లభిస్తాయి. అక్కడ చాలా కుండాలున్నాయి. ఆ కుండాల్లో 5 తీర్థములు చాలా గొప్ప ఉండవు, పంచతీర్థాలు. అందులో ఒకటి రోహిణము, రోహిణము లేక రోహిణ్యం. రోహిణి అనే పేరు కలిగిన బలరాముడి తల్లి అక్కడ స్నానం చేయటం వల్ల ఆవిడ పేరు మీదుగా రోహిణీ తీర్థం అని పేరు వచ్చింది. 2వది మార్కండేయుడు స్నానం చేసిన మార్కండేయ కుండం. ఇంకా 3వది ఇంద్రజమ్న సరస్సు. ఇది ఇంకా చాలా గొప్ప సరస్సు అన్నమాట. నాలుగవది రుద్రతీర్థం, ఐదవది జరాహరణ తీర్థం. వీటిల్లో ఇంకో రెండు తీర్థాలకి పేర్లు తర్వాత మారాయి. ఇలా పేర్లు మారినప్పుడు ఆ విషయం కూడా తర్వాత చెబుతాడు. ఈ నీళ్లల్లో ఐదు కుండాల్లోనూ స్నానం చేసేవారు పూర్వకాలంలో. అందుకే జగన్నాథపురంలో 7 రోజులు ఉండాలండి, సప్తాహ దీక్షతో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఒకరోజు రోహిణ కుండంలో, ఓ రోజు కపాలమోచనంలో, ఓ రోజు మార్కండేయేశ్వర కుండంలో, ఓసారి ఇంద్రజుమల సరస్సులో, ఇలా 5 సరస్సుల్లో 5 రోజులు స్నానం చేయగలుగుతాం. 5 సరస్సులు ఒకే రోజు స్నానం చేయకూడదు, ఒకదాని తర్వాత ఒకటి చెట్టు ఎక్కువ పుణ్యం. హడావిడిగా బస్సు దిగడం, రైలు దిగడం, పరుగు పరుగును వెళ్ళడం, బుడుంగు బుడుంగుని ఏదో స్నానం చేసామన్న పేరు చేయటం, ఈలోపు తిరగడం వల్ల జ్వరం రావడం వల్ల సరిగ్గా ఉండలేకపోవడం. ఎందుకు ఇంత హడావిడి? హడావిడిగా ప్రయాణం చేస్తే వాళ్ళు పూర్వంలాగా ఎవరికి ఆరోగ్యాలు ఉండడంలా. ప్రతి వాడికి జ్వరమే, గట్టిగా ఉపోటం పులిగితే 2 రోజులు లేవలేడు. ఇదేం మనుషులో తెలియదు. అందువల్ల కాస్త విశ్రాంతిగా ఉండి ప్రతిరోజు ఉదయం వెళ్ళి అలా స్నానం చేయటం మంచిది. ఇక ముందే చెప్పాను కదా, ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఈ శివుడే, మార్కండేయుడు ప్రతిష్ఠించిన శివుడు. అక్కడ ఆయనకి భారీగా అమ్మవారు విమల అనే పేరుతో శక్తిపీఠంగా ఉంటుంది. సాక్షాత్తుగా బ్రహ్మస్వరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు మన నరసింహస్వామి వారు. ఆయన హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలం చీలుస్తున్నట్టుగా విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఇక ఆయన దర్శనం చేసుకుంటే సమస్త పాపాలు తొలగిపోతాయి. అమ్మవారు, ఇందాక మీకు ఏం చెప్పాను, శివుడు ఎన్ని రూపాల్లో ఉన్నాడన్నాను? 8 రూపాల్లో ఉన్నాడన్నాను. ఆ 8 రూపాలకి అమ్మవారు 8 నామములతో భార్యలుగా ఉన్నది. ఆ భార్యల్లో ఎవరెవరు ఏమిటో చూద్దాం. మొట్టమొదట ఈశ్వరుడు అక్కడ ఉగ్ర తపస్సు చేశాడు. ఆ ఈశ్వరుడికి భార్య గౌరీ. శివుడు 8 రూపాల్లో మొదటి ఈశ్వర రూపానికి భార్యగా గౌరీ అనే శక్తి ఉంటుంది. ఇంకా రెండవ శక్తి, 8 రూపాల్లో రెండవ శక్తి వటవృక్షానికి మూలంలో మంగళ లేక సర్వమంగళ అంటారు, మంగళగా ఉన్నది. 3వ శక్తి పడమర దిక్కుగా ఉన్న విమల. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 8 శక్తులు మొదటి శక్తి పేరు ఏమిటి? శివుడు 8 రూపాల్లో ఉన్నాడు. 8 రూపాల్లో ఉన్న ఆయనకి అమ్మవారే 8 రూపాలతో భారీగా ఉంది. అమ్మవారికి అన్ని పేర్లు ఆవిడవే అయినా అక్కడ మాత్రం ఆ క్షేత్రంలో 8 నామములతో శివుడికి భారీగా ఉన్నది. అందులో ఒకటి గౌరీ, రెండవది ఏమిటి వటవృక్ష మూలంలో సర్వమంగళ లేక మంగళ, 3వది పశ్చిమ దిక్కులో ఉంటుంది, ఆవిడే విమలాదేవి. సరిగ్గా శక్తిపీఠం ఆవిడే. ఈ విమలాదేవికి ఎదురుగుండా 10 అడుగులు ఎత్తున్నటువంటి ఒక గొప్ప రాతి స్తంభం ఉంటుందండో, నల్లని రాతి స్తంభం ఇప్పటికీ ఉంది. మేము 2018లో కూడా దాన్ని చూసాం. ఆ స్తంభం ఎప్పటికీ చెక్కు చెదరదు. ఈ స్తంభాన్ని ఒకప్పుడు కోణార్కం నుంచి సూర్యుడు పట్టుకొచ్చి ప్రతిష్ఠించాడు. కోణార్క అంటే తెలుసుగా మీకు, సూర్యుడి ఆలయం అది. కోణమునందు ఉన్న అర్కుడు సూర్యుడు. అది భువనేశ్వరి అనేది భూమికి ఒక కోణం. మనకు వెళ్ళే తూర్పు పడమర కాకుండా అది ఒక ఆగ్నేయం కోణం లాంటి కోణం అన్నమాట. ఆ కోణంలో ఉండడం వల్ల కోణార్కుడు అన్నారు. సూర్యుడు స్వయంగా ఆ స్తంభాన్ని పాతాడని పేరు. అందుకే ఆ స్తంభం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఒక్కొక్కప్పుడు ఆషాఢమాసంలో సూర్యుడి కాంతి దాని మీద పడి ఆ కాంతి రిఫ్లెక్ట్ అయ్యి అమ్మవారి ముఖం మీద పడి అద్భుతమైన కాంతితో అమ్మవారి ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అటువంటి స్తంభం అక్కడే ఉన్నది. లోపలికి 10 అడుగుల కంటే ఎక్కువ ఉంటుందట, పైకి 10 అడుగులు ఉంటుందట ఆ స్తంభం మొత్తం అన్నమాట. అందువల్ల అమ్మవారు అక్కడ 3వ రూపంతో విమలగా ఉన్నది. 8 శివుళ్లలో మొదటి శివుడి భార్య పేరు గౌరీ, 2వ ఆవిడ మంగళ లేక సర్వమంగళ, ఆవిడ వటవృక్షం మూలలో ఉంటుంది. 3వ ఆవిడ పడమర దిక్కునున్న విమల. 4వ ఆవిడ శంఖానికి వెనక ఉంటుంది. ఈవిడిని కూడా సర్వమంగళ అంటారు. అందుకే ఇద్దరికి తేడా తెలియడానికి మొదట ఆవిడని మంగళ, ఈవిడిని సర్వమంగళ అంటారు. అక్కడ వాళ్ళని అడిగితే చెప్తారు, మొదట ఆవిడేమో, 2వ ఆవిడ మంగళ, 3వ ఆవిడ సర్వమంగళ. గౌరీ, మంగళ, విమల, సర్వమంగళ, ఈవిడ సరిగ్గా శంఖానికి వెనక భాగం ఉంటుందన్నమాట. ఇంకా కుబేరు దిక్కు అంటే ఏంటి, ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కులో ఉన్న ఆవిడ అర్ధాంశిని. ఆవిడికి పక్కన 2వ ఆవిడ లంబ. అంటే ఉత్తర దిక్కులో 2 అమ్మవార్లు ఉన్నారు, 2 శివుళ్ళు, 2 అమ్మవార్లు. అక్కడికి గౌరీ, మంగళ, విమల, సర్వమంగళ, అర్ధాంశిని, లంబ ఎంతమంది అయ్యారు? 6 అయ్యారు. ఇక్కడికి కుబేరుడి దిక్కులో 2 ఉండడం వల్ల ఒకే చోట పక్క పక్కన ఉండడం వల్ల మనకు 6 పూర్తయ్యాయి. ఇక దక్షిణం దిక్కులో ఉన్న శివుడి భార్య పేరు కాళరాత్రి. ఈవిడ పేరు కాళరాత్రి. ఈవిడ 7వ దేవత. తూర్పు దిక్కున ఒక దేవత ఉంటుంది అమ్మవారు, ఆవిడ పేరు మరీచిక. అక్కడికి ఎన్ని 7 పూర్తయ్యాయి. ఆఖరిన 8 ఆవిడ ఈ తూర్పు దిక్కునే మరీచిక పక్కనే ఉంటుంది. ఆవిడ పేరు చండరూప. ఇక్కడికి మొత్తం 8 మంది దేవతలు ఉన్నారు. వీళ్ళంతా ఉగ్రరూపాలు ధరిస్తారట. ఉగ్రరూపంతో ఉంటే కానీ ధర్మరక్షణ చేయలేరు గనక. గౌరీ, మంగళ, విమల, సర్వమంగళ, అర్ధాంశిని, లంబ, కాళరాత్రి, మరీచిక. ఆ మరీచికే చండరూపాన్ని కూడా పిలువబడుతూ పక్కన ఉంటుంది. మరీచికకి చండరూపకి తేడా లేదు. అందుకే చాలామంది మరీచిక చండరూప 2 కదండి, 9 ఉన్నాయి కదంటే, కాదురా బాబు, మరీచిక అన్న చండరూప అన్నాను నేనే. నా రూపం రెండుగా విభజింపబడి అది రెండు కలిస్తేనే ఒక రూపం కనుక నేను ఒకటే లెక్క అని అమ్మవారు చెప్పింది. ఈ 8 ఉగ్ర రూపములు అంటారు. ఈ ఉగ్ర రూపాలతో భూమండలంలో అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని సంస్థాపన చేస్తూ ఉంటుంది అమ్మ. ఈ విధంగా శివుడు 8 రూపాల్లో, శివుడి పత్ని అయిన పార్వతి 8 రూపాల్లో అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళి భక్తితో ఈ అష్టమూర్తుల్ని, అష్టదేవతలని భక్తితో ప్రార్థన చేస్తే అందున అష్టమి, చతుర్దశి, నవమి ఈ 3 తిథులలో ప్రార్థన చేస్తే ఇక వాడికి తిరుగుండదు. వాడు ఏది సంకల్పిస్తే అది అవుతుంది. వాడు జీవితంలో ఏదనుకుంటే అది అవుతుందట. దానికి తగినంత విశ్వాసం కావాలి. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాంచ ఏకచేతసః. ఏకచేతసః అనే మాట మనం మర్చిపోకూడదు. అంటే ఏకాగ్రచిత్తుడై మనస్సు అటు ఇటు పోనివ్వకుండా. కొంతమంది కూర్చుంటే మనస్సు అక్కడ ఉండదుగా. తీరా అమ్మవారి దగ్గరికి వెళ్ళాం, అమ్మా నిన్ను మంగళ అన్నారు, మంగళవా నువ్వు సర్వమంగళవా అని మళ్ళీ అనుమానం రాకుండా ఈ మంగళని నేను భక్తితో పూజిస్తున్నాను అనుకోవాలి. ఆవిడ్ని తలుచుకున్న కాసేపు మన మనస్సు ఆవిడ మీదే ఉండాలి. అలాగే సర్వమంగళ దగ్గరికి వెళ్ళినా, అలాగే విమల దగ్గరికి వెళ్ళినా, గౌరీ దగ్గరికి వెళ్ళినా, లేక అర్ధాంశిని దగ్గరికి వెళ్ళినా, లంబ దగ్గరికి వెళ్ళినా, కాలరాత్రి దగ్గరికి వెళ్ళినా, మరీచిక లేక చండరూప అనే ఆవిడ దగ్గరికి వెళ్ళినా, మనం ఆ కాసేపు ఆవిడ మీదే మనస్సు లగ్నం చెయ్యాలి. అలా లగ్నం చేసి భక్తితో ఆవిడ యొక్క నామాలు ఏవైనా జపించండి, లలితా సహస్రనామం జపించండి, లేక అష్టోత్తర శతనామాలు జపించండి. ఆ జపించే కాసేపు మనస్సు అక్కడే పెట్టాలి. ఏ ఏ తిథుల్లో ఉన్నారు? అష్టమి, నవమి, చతుర్దశుల్లో. ఈ అష్టమి, నవమి, చతుర్దశులలో ఏకాగ్రచిత్తుడై ఆ అమ్మని తలుచుకుంటే ఇంక వాడు తలుచుకున్నది అయి తీరుతుంది. ఇంకా దానికి వేరే వ్యతిరేకంగా ఎవడూ ఏమీ చెయ్యలేడు. అంత శక్తి ఆ శక్తిపీఠంలో ఉన్నది. ఈ విధంగా రుద్రుడు 8 రూపాలు, రుద్రాణి 8 రూపాలట. ఆ శ్లోకంలో ఉన్న పదాలు వినాలి. శ్లోకం వింటే మనకి పుణ్యం కనుక శ్లోకం వినిపిస్తాను. శ్లోకంలో ఉన్న పదాల వల్ల మీకు అర్థం తెలుస్తుంది. రుద్రాణి అష్టదాభేదం దృష్ట్వా రుద్రోపి శంకరః ఆత్మానమష్టదాభిద్వా ఉపాస్తే పరమేశ్వరం. అమ్మవారు 8 రూపములు ధరించడం వల్లేమో శివుడు 8 రూపాలు ధరించాట. శివుడు 8 రూపాలు ధరించడం వల్ల ఈవిడు 8 రూపాల్లో ఉందట. ఎవరు చూసి ఎవరు ధరించారో తెలియదు, కానీ అమ్మవారి కోసం అయ్యవారు, అయ్యవారి కోసం అమ్మవారు ఇద్దరు 8 రూపాలతో ఉన్నారు. అష్టవిధ రుద్రమూర్తులు, అష్టవిధ రుద్రాణీమూర్తులు. అంటే 8 రూపాల్లో శివుడు, 8 రూపాల్లో అమ్మవారు అక్కడ ఉన్నారు. ఎవరిని ఎవరు ప్రేమిస్తున్నారో తెలియదు ఇక్కడ. అదే అభేదతత్వం. మీరు ఒకసారి ఆలోచిస్తే ఎప్పటికైనా అర్థం కాని ఒక తత్వం తెలుస్తుంది. ఏమిటది? చెట్టు ముందా విత్తు ముందా? విత్తనం వచ్చి చెట్టు వచ్చిందా, చెట్టులోంచి విత్తనం వచ్చిందా? ఇది యుగయుగాలుగా వేదాంత రహస్యాల్లో ఒక చర్చ అన్నమాట. ఇప్పటికీ అడుగుతాడనమాట శిష్యుడు, గురువుగారు మామిడి చెట్టు వచ్చిందా ముందు, ముందు టెంక విత్తనం వచ్చాక విత్తనం పాతే చెట్టు వచ్చిందా? అంటే ఎవడు చెప్పగలడు? చెట్టులోంచి విత్తనం, విత్తనంలోంచి చెట్టు, విత్తనం చెట్టు, చెట్టులోంచి విత్తనం. ఎవరిలోంచి ఎవరు వచ్చారో చెప్పలేము. అలాగే శివుడి కోసం అమ్మ, అమ్మ కోసం శివుడా, ఎవరు వచ్చారు చెప్పలేము. ఆ ఇద్దరు అటువంటి అర్థం కాని అపూర్వతత్వాలు వాళ్ళు. శివుడు కూడా అక్కడ 8 రూపాలతో అమ్మ కోసం, అమ్మేమో ఆయన కోసం 8 రూపాలతో ఉన్నారన్నమాట. ఆ రూపాలను మొత్తం మీద చూసి చూడవలసిందే. ఇంతకీ ఇప్పుడు చెబుతున్నాడు అసలు ఆనాడు ఏ ఏ నామాల్లో ఉన్నాడు. శివుడు 8 నామాలు చెబుదాం. ఇందాక అమ్మవారు చెప్పాం కదా, కపాలమోచనుడు. ఒక ఆయన శివుడి పేరేంటి? కపాలమోచనం నోమ క్షేత్రపాలం యమేశ్వరం మార్కండేయం తథేశానం బిల్వేశం నీలకంఠకం వటమూలే వటేశంచ లింగాన్యష్టౌ మహేశితుః. కపాలమోచనుడు, క్షేత్రపాలుడు, యమేశ్వరుడు, మార్కండేయేశ్వరుడు, ఈశానుడు, బిల్వేశ్వరుడు, నీలకంఠుడు, వటేసుడు. వటేసుడు అంటే ఇందాక మనం ఏం చెప్పాము, వటమూలంలో ఏముంది, వటమూలంలో ఎవరుంటారు, మంగళ. ఆ మంగళకి ఎదురుగుండా వటమూలంలోనే మహానుభావుడు వటేసుడనే ఆ ఎనిమిదో మూర్తి ఉంటాడు. ఈ ఎనిమిది పేర్లు భక్తితో తలుచుకోండి, నా కోసం తలుచుకోండి, మీకోసం తలుచుకోండి. చెప్పండి, కపాలమోచన, క్షేత్రపాల, యమేశ్వర, మార్కండేయేశ్వర, ఈశానేశ్వర, బిల్వేశ్వర, నీలకంఠ, వటేశ. ఈ ఎనిమిది రూపాలు, ఎనిమిది లింగాలు అక్కడ ఇప్పటికీ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ ఉంటాయి, ఇప్పుడు ఉన్నాయి కాబట్టి అదృశ్యం అవ్వలేదు. ఇందాక చెప్పిన ఎనిమిది అమ్మవార్లు, ఆ ఎనిమిది అమ్మవార్లకు ఎదురుకుండా ఈ ఎనిమిది అయ్యేవార్లు, ఈ ఎనిమిది అయ్యేవార్లకు ఎదురుకుండా ఆ ఎనిమిది అమ్మవార్లు ఉంటారు. వీటిని చూచిన వారు, వీటిని చూసిన వాళ్ళు, ముట్టుకున్నవాళ్ళు ముక్తి పొందుతారు, సందేహం లేకుండా. 53వ శ్లోకంలో 4వ అధ్యాయంలో పురుషోత్తమ క్షేత్రంలో చెప్పారు, యాని దృష్ట్వా యథా స్పృష్ట్వా పూజయత్వా విముచ్యతే. యాని ఏ ఏ లింగాలనైతే, అంటే ఇందాక చెప్పిన ఎనిమిది లింగాలని అమ్మవారిని దృష్ట్వా చూచినవాడు, స్పృష్ట్వా అంటే ముట్టుకున్నవాడు, తాకినవాడు, పూజయత్వా పూజించి పూజించినవాడు, ఈ ముగ్గురు విముచ్యతే విముక్తి పొందుతారు. ఇంకా ఈ సంసార బంధం నుంచి విముక్తి పొంది శాశ్వత కైవల్యం పొందుతారు. కైవల్యం కావాలంటే అయితే ముట్టుకోండి, లేదా దర్శించండి, అదృష్టం బాగుంటే పూజించండి, తరిస్తారు. ఈ విధంగా ఆ పూర్వక్షేత్రాలు అక్కడ ఉన్నాయి. ఇదంతా స్వయముగా లక్ష్మీదేవి ఎవరికి చెప్పిందని చెప్తున్నాం, యముడికి చెప్పింది, అది మర్చిపోకూడదు. మనకి మార్కండేయేశ్వరుడు ప్రతిష్ఠించాడు, ఈ లింగాలన్నీ ఉన్నాయని, అంత గొప్ప క్షేత్రం అది. ఈ క్షేత్రంలో చాలా కాలం పాటు మహానుభావుడు జగన్నాథుడు, పురుషోత్తముడు దేవతలకి, అక్కడున్న కొంతమంది బోయవాళ్ళకి దర్శనమిచ్చాడు. అప్పట్లో నీలమణి విగ్రహం కింద కనపడేవాడు ఆయన. మీరు ఎప్పుడన్నా ఉంగరంలో నవరత్నాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, నవరత్నాలు ఉంగరాలు ఎవరైనా చేతికైనా ఉంటే చూపించండి నాకు. అందులో ఒకటి ఇంద్రనీలమణి ఉంటుంది, అవునా? అది ఏ దిక్కుకేసి తిరిగి ఉంటుంది ఇంద్రనీలమణి నవరత్నాల్లో? అంటే పశ్చిమం దిక్కుకేసి ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంద్రనీలమణి పడమర దిక్కుకు ఉండాలి. సూర్యభగవానుడు మధ్యలో ఉంటాడు నవరత్నాలకి, అంటే నవగ్రహాలకి. నవగ్రహాల మధ్యలో సూర్యుడు, సూర్యుడికి ఎదురుగుండా తూర్పున సరిగ్గా శుక్రుడు ఉంటాడు, శుక్రుడికి కుడి పక్కన చంద్రుడు ఉంటాడు, ఎడం పక్కన బుధుడు ఉంటాడు, సూర్యుడికి ఎడం పక్కన గురుడు ఉంటాడు, సూర్యుడికి కుడి పక్కన ఎవరు ఉంటారు, కుజుడు ఉంటారు. సూర్యుడికి వెనక భాగంలో, పడమర భాగంలో ఎవరుండాలి, శని ఉండాలి. శనికి ఎడం వైపునేమో కేతువు, కుడి వైపున రాహువు. ఇది మనకి నవగ్రహాల నియమం. అదే ఆకారంలో నవరత్నాలు ఉంటాయి. ఈ నవరత్నాల్లో శనికి ప్రతీక నీలం. ఆ ఇంద్ర నీలమణి ఎలా ఉంటుందో చూడండి, ధగ ధగ వెలిగిపోతున్న ఒక నీలకాంతి. పెద్ద ఇంద్ర నీలమణిలో చెక్కబడిన విగ్రహం మొదట్లో ఆ కొండ మీద ఉండేది, ఇప్పుడు లేదు, అది మాయమైపోయింది. ఇప్పుడు ఇంద్ర నీలమణి స్థానంలో కొయ్యతో తయారు చేయబడిన విష్ణుమూర్తి విగ్రహాలు ఉంటాయి. కృష్ణుడు అంటే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, ఈ ముగ్గురు దారుమూర్తులు. దారువు అంటే దొంగ, కొయ్య దొంగ. ఓ చెట్టు కొట్టేస్తే పైన కింద మధ్యలో ఉన్నదాన్ని దారువు అంటారు అన్నమాట. చెట్టుకి కింద వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళు తీసేయండి, పైన కొమ్మలు తీసేయండి, ఇక మధ్యలో మిగిలిపోయిన దొంగని సంస్కృతములో దారువు అంటారు. ఆ దారువుతో, కొయ్య దొంగతో తయారు చేయబడిన విగ్రహాలు అక్కడ ఉంటాయి, మిగతా విలేవు. అదేమిటో చెబుతాను నేను అని స్వయంగా లక్ష్మీదేవే చెప్పింది. అత్యంత ప్రాచీన కాలంలో పుండరీకుడు, అంబరీషుడు అని ఇద్దరు ఉండేవారు. అందులో పుండరీకుడేమో బ్రాహ్మణుడు, అంబరీషుడు క్షత్రియుడు. ఇద్దరు స్నేహితులు, ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి తిరిగేవారు. ఏం కర్మయోగం వల్ల వాళ్ళకి కొంత కాసేపు చదువుకున్నా, వేదం చదువుకున్నా, సంధ్యావందనాదులు నేర్చుకున్నా మధ్యలో భ్రష్టులు అయిపోయారు. అందుకే పుట్టుకతో సంబంధం ఉందండి, భ్రష్టత్వానికి పుట్టుకతో సంబంధం లేదు, విశిష్టత్వానికి పుట్టుకతో సంబంధం లేదు. మహాత్ముల యొక్క సాంగత్యంతో ఎంతోమంది మారారు. నేను చెప్పాక ఒక లారీ డ్రైవర్ మారిపోయి భక్తుడైపోయాడు, తాగుడు మానేశాడు, మాంసం మానేశాడు. అతన్ని చూస్తే ఆ రోజుల్లో గురువుగారి కంటే గొప్పగా కనపడేవాడు. ఆయన కొంచెం పర్సనాలిటీ కూడా ఉండేది, గురువుగారు పక్కగా ఉండడం వల్ల ఈయనే గురువుగారు అని తెలిసేది కాదు. ఆయన్ని మంచి విభూతి పెట్టుకుని నడుస్తూ ఉంటే ఆ బో బలే ఉండేది. అసలు కొంతమంది ఉంటారండి బలి విచిత్రంగా ఉంటారండి, వాళ్ళ శరీరాన్ని బట్టి ముందు గౌరవించేస్తాం అనమాట. మనకి నల్లగా నిగనగలాడిపోతూ ఎంత జుట్టును ఎత్తువేది ముడిగట్టి ఎంత విభూతి పెట్టి మెడలో రుద్రాక్షలు వేస్తే ఓహో అరే బాబాయ్ వీడు దిగొచ్చిన దేవుడేమనిపిస్తుంది అనమాట. వాళ్ళకి శరీరం ఉండడం వల్ల ఏమవుతున్నమాట, మనకి ఆ శరీరానికి గడిచిపోతాం. మొదట్లో నేను ఇంకా పక్కగా ఉండే రోజు ఇప్పుడే కాస్త లాల్చి కొంచెం లూజుగా వేసుకోవడం వల్ల లోపల తిరగట్లేదు, కానీ ఆ మాత్రం బాగా సన్నగా ఎముకల పువ్వులో ఉండేవాడిని. చిన్నప్పుడు పురాణం చెప్పాడు, ఎప్పుడో 86లో మొదలెట్టాను కదా నేను, అప్పటికి 27 సరిగ్గా 20th ఇయర్లో ఉపన్యాసం మొదలుపెట్టాను. ఆ రోజుల్లో ఓ మంచి కుర్రాడు, పైగా ఇప్పట్లో కాదు ప్యాంటు షర్టు వేసుకుని అక్కడికి వెళ్ళాక పంచి కట్టేవాడిని. ఈ ప్యాంటు షర్టు వేసుకున్న కుర్రాడిని చూస్తే ఏం గుర్తుపెడితేవారు, చాలా చోట్లకి చాలా ఇబ్బంది వచ్చేది అప్పట్లో. ఒకసారి పాలకొల్లు దగ్గరగా శృంగవృక్షం అని ఉంది, ఆ శృంగవృక్షంలో 1990లో ఉపన్యాసానికి వెళ్ళాను. అప్పుడు ఎంఏ చదువుకుంటున్నాను భీమవరంలో. చదువుకుంటూ పరీక్షలు అయిపోయాక ఏ మధ్యాహ్నం ఎప్పుడో సాయంత్రం ప్రవచనం కదా సహజంగాను, ప్యాంటు షర్టు వేసుకుని యథాప్రకారంగా బస్సులో దిగాను. కాలేజీ నుంచి బస్సు ఎక్కి దిగాను. అప్పుడు ఇన్ని వాహనాలు ఎక్కడున్నాయో, బస్సు ఉండేది, అసలు ఆటోలు ఎక్కడ ఎడిసాయి. లోనా మీద వెళ్ళడం గొప్ప, గురువుగారు లోనా మీద వచ్చారు 2 80 వారు. ఇప్పుడంటే కారులు గీర్లు అన్నీ అందరికీ పెరిగిపోయాయి, కానీ అప్పట్లో సొంత వాహనం అంటే మహా అయితే చేతక్కు లేకపోతే లోనా. ఎక్కువ మంది సైకిళ్ళ మీద ఉపన్యాసాలకు వచ్చేవారు కదండి, పెద్ద పెద్ద పండితులు కూడా సైకిళ్ళు ఎక్కి ప్రవచనానికి వచ్చేవారు టింగు రంగానే. ఆ కాలం వేరు, అసలు సెల్ ఫోను లేను. ఇంతెందుకు 1996 దాకా నాకు టెలిఫోన్ ఉండేది కాదు, టెలిఫోన్ కనెక్షన్ అడిగితే 2 ఏళ్ళకన్నా వచ్చేవి కదా ఏమిటో. ఏ ఎక్కడికైనా ట్రంకాలు బుక్ చేస్తే బుక్ చేసిన వాళ్ళు మర్చిపోయేవాళ్ళం. 2 రోజుల తర్వాత మీరు ట్రంక్ బుక్ చేశారా అనేవారు. అలా ఉండే కాలం, ఇప్పుడు ఎంత మారిపోయింది కదా. సరే ఎంత ఎందుకు చెప్తున్నానంటే, నేను మా తమ్ముడు ఇద్దరం కూడా, మా తర్వాత వాడు ఇద్దరం కలిసి ప్యాంటు షర్టు వేసుకుని బస్సు దిగాం. అక్కడ గొడుగు కలశాలు పుచ్చుకున్న 4 ఎవరో కనపడ్డారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇక్కడ ఉపన్యాసం జరుగుతున్న పందిరి ఎక్కడంటే, అక్కడేనయ్యా ఎదురుగుండా కనపట్లేదా అన్నాడు ఆయన. సరే నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి పంచి కట్టుకుని వేదిక దగ్గరికి వస్తూ ఉంటే ఈలోపు ఈ బస్సు దగ్గర నాకు ఈ పూర్ణ కలశం పట్టుకొచ్చిన వాళ్ళు వచ్చి ఉపన్యాసం చెప్పాను కనపడలేదండి రాలేదండి అన్నారు. ఇందుకే నా కోసం వచ్చారు వాళ్ళు. వాళ్ళ నేను అడ్రస్ ఎక్కడంటే వాళ్ళకి చెప్పలేదు. పంచి కట్టుకురాగా తీరా వాళ్ళు అన్నారు, ఈ కమిటీ వాళ్ళు, ఏ గురువుగారు వచ్చేసారు కదా అన్నారు. ఈయన గురువుగారు, ఈయన గురువుగారిని ఎలా అనుకుంటామండే, ఏ కాలేజీ స్టూడెంట్ వచ్చేసాడేమో డిస్కో డాన్స్ చేయడానికి కొనుక్కున్నామండి అనుకున్నారు పాపం వాళ్ళు. కాబట్టి రూపాన్ని చూసుకొంత మోసపోతాం. అందుకని ఏమన్నారంటే, మన వాళ్ళు పూర్వం ముందు వకారాల్లో వస్త్రం వపుషు ఇవి తప్పనిసరిగా ఉండాలి. వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేనచ వకారైహి పంచభిర్హీనో నరో నాయాతి గౌరవం. ఆకారంతో కనపడగానే ఆ వస్త్రాలు చూడగానే అమ్మ బాబో ఎంత పండితుడో అని అందరూ సాష్టాంగా పడతారట. అందుకని వస్త్రం బాగుండాలి. వస్త్రములు ఎంత బాగా వేసుకున్నా, బాగా టిక్కు టిక్ టిక్ అని వేసుకున్నా, అలంకారం చేసుకున్నా, వపుష శరీరం కూడా ఉండాలి. వస్త్రంతో పాటు శరీరం కూడా కాస్త అందంగా కనపడద్దు. మరి వస్త్రం అంటారా, అది మన అదృష్టం కట్టుకుంటాం. శరీరం మన చేతిలో లేదు, భగవంతుడు ఏ శరీరం ఇస్తే అది, ఆ భగవంతుడు ఇచ్చిన ఆకారం అది. ఈ రెండూ బాగున్నాయి, మంచి బట్ట కట్టాడు, ఏదో కాస్త నాలా అందంగా ఉన్నాడు, ముక్కు చూడడానికి బాగుంది, ముఖం చూడడానికి బాగుంది, జుట్టు ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాక్కు బాగా లేకపోతే ఇలాగా చక్కగా స్పష్టంగా మధ్య మధ్యలో వచనాలు చెబుతూ స్ఫుటముగా మీకు అర్థమయ్యేలా చెబితే ఎవడన వస్తాడు, లేకపోతే ఎందుకు వస్తారు, ఇంట్లో కూర్చుంటే టీవీ సీరియల్స్ చూసుకుంటారు. కాబట్టి వస్త్రంతో శరీరంతో పాటుగా వాక్కు బాగుండాలి, వాక్కు కూడా అందంగా ఉండాలి. కొంతమందికి వాక్కు వస్తుందండో, ఈ మధ్యన పురాణాలు చెప్పేవాళ్ళలో కొంతమంది వాక్కు బాగానే ఉంటుంది కానీ విద్య ఉండదు, చదువుకోలేదు వాడు. కాబట్టి విద్య కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయండి, అన్నిట్లో వకారం కూడా ఎంతో ఉంది చూసారా. వస్త్రేణ అందులో బాగుంది, వపుష అందులో బాగుంది, వాచ అందులో బాగుంది, విద్యలో వాయ ఉంది, వకార గుణంతో ఇవి ఉన్న. వినయేనచ వినయం ఉంటేనే గౌరవం, వినయం లేకుండా ఏమైంది, వచ్చినవాడిని నువ్వు దుర్మార్గుడివి, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పాపిష్టాడివి అని తిట్టేస్తే ఎవడొస్తాడు మన దగ్గరికి. అందుకే మనం గుర్తుపెట్టుకోండి, భక్తుల దగ్గర ఎక్కువ కఠినంగా ఉండకూడదు. తొలగండి తల్లి, గురువుగారు వెళ్ళాలన్నా తప్ప కాళ్ళు కొట్టుకుంటే నరికేస్తా అంటే హడిలిపోతారు. గురువుగారు మంచివాడే కానండి, గురువుగారు పక్కన వాడు తోసేస్తారు తిట్టేస్తున్నారండి అనుకుంటారు. కాబట్టి గంటలు తప్పదు, కానీ కొంచెం వాక్కు దగ్గర ఏర్పడండి. ఎన్నిసార్లు చెప్పాలండి మీకు గురువుగారికి టైం అయిపోతుంది, పోతారా లేదా అంటే పాపం వచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తారో సహజంగా. ఇప్పుడు ఈ జయకుమార్ గారు లాంటి వాళ్ళు వైరాగ్యంతో జ్ఞానం కోసం ముక్తి కోసం వస్తారు. ఆయన గురించి మీకు తెలియక మెడబట్టు గంటేస్తే ఆయనేమనుకోరు మహాత్ముడు కనుక, కానీ మనస్సుకు ఆయనకి కష్టం కలిగితే అది మనకి లేనిపోని పాపం అవుతుంది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను గుళ్ళో కూడా గోవింద అని పక్కకు గంటండి, నడవండి నడవండి అనకండి, చివరికి మీకు నడిచే బతుకు లేకుండా అయిపోతుంది. కొంచెం చెప్పినప్పుడు గురుగారు మీకు బాధ కలిగినా మీ బాగు కోసం చెబుతున్నారు కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. వాక్కు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో మాలాంటి వాళ్ళం అవసరమైతే కొంచెం గట్టిగా చెప్పాలి తప్ప ఎల్లవేళలా కఠినంగా పలకూడదట. కఠినమైన వాక్కు వల్ల తపశ్శక్తి నశించిపోతుంది, దానివల్ల ఎన్నో నష్టాలు వచ్చి పడతాయన్నమాట. అందుకే చెప్పేటప్పుడు మన గురించి పక్కోడు బాధపడకూడదు. వెనకడుకు ఒక సామెత ఉంది, కోమటి వేమన్నదానము భూమి ప్రసిద్ధము. పూర్వం కోమటి వేమారెడ్డి అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప దాతట. ఆయన దానం గురించి జగత్తులో బాగా ప్రసిద్ధికెక్కింది. కల్పభూజము చంతం పామున్న ఎట్టు త్వరగా రాముండున్నాడు పోవరాదెవ్వరికి. కల్పవృక్షం దగ్గర పాము ఉంది, పాము ఉంటే కల్పవృక్షం దగ్గరికి ఎవరన్నా వెళ్ళగలరా? వెళ్ళలేరు, ఎందుకని ఇది కాటి వస్తుంది కనుక. కల్పవృక్షం దగ్గర పాము ఉన్నట్టుగా అంతటి ఆ వేమారెడ్డి గారి దగ్గర కల్మ ఒక రాముడిని పేరు కలిగిన వాడు ఒకడు ఉన్నట్ట. వాడు ఎవడిని వెళ్ళవాడు, ఎవడని పెడితే గెంటేస్తాట, మాట్లాడేవట అంటట. అందుకని పోవరాదెవ్వరికి అని పద్యం రాశారు. ఎవరు? అడిదం స్వరకవి గారు. అడిలిపోయి వీడి మీద పద్యం రాస్తే వాడు ఆ దెబ్బకి పద్యానికి ఒళ్ళు వణికిపోయి ఇంకెప్పుడు నేను ఎవరిని అడ్డం కొట్టనండి బాబు, నా పేరు తీసేయండి అన్నట్టు. కానీ అప్పటికే పద్యం జగత్ ప్రసిద్ధికి ఎక్కిపోయింది. అలా నోట్లో పడిపోతాం. కాబట్టి ఎవరినైనా కొంచెం తప్పదు మరి, ఎందుకంటే గురువుగారికి కొన్ని లక్షల మంది వస్తారు, వాళ్ళు గెంటాలి. ఆ గెంటేటప్పుడు ఒక టెక్నిక్ వహించాలట. ఆ టెక్నిక్ మీకే తెలుస్తుంది. అందువల్ల ఎందుకు చెప్పాను ఇది నేను, వినయం కూడా లేకపోతే ఎంత వినయం విద్య ఉన్నా రాణించడు. కాబట్టి ఇప్పటికి ఎన్ని వస్త్రము, వపుషు, వాక్కు, విద్య, వినయం అనే పంచవకారములలో ఏది లేకపోయినా శోభించడు, ఐదు లేకపోతే పనికి రాకుండా పోతాడు వాడు. అలాంటివి నేను ఎన్నో పడ్డానన్నమాట. అక్కినేని నాగేశ్వరరావు గారు గుడివాడలో కాలేజీ పెట్టారు. ఏఎన్ఆర్ కాలేజీ అంటారు తెలుసు కదా. ఆయన నా అవధానం అంటే ఇష్టపడి చాలా కాలం క్రితం నా ఉద్యోగం నాకు గుర్తుండి 2002 కానీ 3 కానీ మొత్తం మీద ఆ కాలంలో నా అవధానం పెట్టారు. 2002 ఆ కాలేజీ వార్షికోత్సవాల్లో నా అష్టావధానం పెట్టారు. గుడివాడ వెళ్ళాను. అవధానంలో నాకు పృచ్ఛకుడిగా ఇప్పుడు ఉప్పల్లో మా పాత ఇంటికి పక్కనే ఉన్న ఇంటి కొనుక్కున్న ఆయన పేరు ఏకూరామ్ గారు, మల్లంపల్లి ఏకూరామ్ గారు. ఆయన నేను కలిసి కొనుక్కున్నాం పక్క పక్కన అనుకోండి. ఆయన పృచ్ఛకుడు, నా పక్కనే ఉంటారు కనుక నాతో కారులో తీసుకెళ్ళాం. ఇద్దరం కలిసి కారులో గుడివాడ వెళ్ళాం. వెళ్ళగానే కారు దిగ్గానే ఆయన పంచి కట్టుకుని మంచి ఇంత బొజ్జతో బలంగా దృఢంగా ఉన్నాడు. అందులో కొంచెం వయస్సు పెద్దవాడు. ఆయన సూట్ కేసు తీసుకుని అందరూ ఆయన గౌరవించి తీసుకెళ్లారు. వెనకాతలు నేను దిక్కుమాల మహావేశం కూర్చున్నాను. అసలు అవధానం నాది, ఆయన కేవలం పృచ్ఛకుడు ఇంత చేసి. తీరా అక్కడికి వెళ్ళాక ప్రిన్సిపల్ గారు కంగారెడ్డి, ఇదేంటి అవధాని గారి సూట్ కేసు ఆయన చేత మోయించి ఈయన మోస్తున్నారంటే ఈయనండి అవధాని, ఈయన పొట్ట చూసి ఈయనే అనుకున్నామండి అన్నారు. పొట్ట బట్ట చూశారు, ఆయనే అవధానం అనుకున్నారు. పోనీ ఆయనని చెప్పొచ్చుగా, నేనే అవధాని కాదండి ఈయనండి అని ఆయన దర్జాగా మోయించి గడిపోయాడు. ఇలా తెలివితేటలతో కొందరు ఉంటారు. కూడా వచ్చేవాడు ఉంటారే, వాడికి సేవ చేస్తుంటే వాడు ఆనందంగా స్వీకరిస్తారనమాట. ఒక్కోసారి కారు దిగ్గానే మా తాతగారి మీద గంధం తొలుతారు, నా మీద జల్లరు, ఆయనే గురువు గారు అనుకుని ఆ గడ్డాన్ని చూసి. పాప ఆయన మంచివాడు కనుక ఆయనకి చల్లండి గడ్డం నాకదు, గంధము పుయ్యరు కానీ ఆయనకి రెండు అనాలి తప్ప ఆయన పూజించుకుని ఆయన మురిసిపోతే ఎలాగా. అలా జరిగింది. తీరా తర్వాత ఇంకా అవధానం జరిగాక గురువుగారి పాండిత్యం చూడగానే ఆశ్చర్యపోయారు. ఆ పూట నాగేశ్వరరావు గారు అన్నీ మర్చిపోయి అంతసేపు అవధానం అన్నాడండి ఆయన. ఎప్పుడు అప్పుడు తీసుకున్న ఫోటోలు ఉన్నాయి, ఏమైపోతాయి కాలప్రభావంలో నాకేం వీటి మీద దృష్టి ఉండదు. అప్పుడు ఇంతమంది టెక్నాలజీ ఉన్నటువంటి శిష్యులు, ఇప్పుడు అంటే టెక్నాలజీ ఉంది కాబట్టి యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది, ఐట్యూబ్లోకి వెళ్ళిపోతుంది, చేసినవి చేసినట్టు పెడుతున్నాయి. వీళ్ళంతా శ్రమ పడుతున్నారు, పుస్తకాలు ప్రింట్ చేయిస్తున్నారు. పాపం గురువుగారు కోసం పిలిస్తే వచ్చే పరమేశ్వర్ లాంటి శిష్యులు ఆ రోజుల్లో ఉండేవారు లేరు. అంటే శిష్యులు ఉన్నారు కానీ టెక్నాలజీ లేదు. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కడు ఉండి ఎంతమంది అండి మీకు ఈ సేవ చేస్తున్న వాళ్ళు? వాడు గురుభక్తితో చేస్తున్నారు తెలుసా. జితేంద్రుడు అని ఒకడున్నాడు, బెంగళూరులో ఉంటాడు పాపం, కిక్కులు మనకుండా పనిచేసి పెడతాడు. వాడు ఉన్నాడని మీకు తెలియదు, కొందరు కనపడతారు కొందరు కనపడరు. మొన్న పెళ్లికి, మా అమ్మాయి పెళ్లికి మన సాయి అనిరుద్ధరెడ్డి, రాజారెడ్డి గారి అబ్బాయి సాయి, ఆ కుర్రాడు ఏ అమ్మాయికి భర్త అవుతాడో కానీ అతని పెళ్లి తొందరగా వాళ్ళని కోరుకుందో, అమ్మాయి కొన్ని కోట్ల జన్మలు పుణ్యం చేసుకుందండి బాబు. రాజారెడ్డి గారు అబ్బాయి సాయి అంటే ఇక ఈ మనుషుల్లో సామాన్యమైనటువంటి మానవుడి కింద అనకూడదు. ఎంత సహనం, ఎంత శక్తి! భగవంతుడు విద్య ఇచ్చాడు, వినయం ఇచ్చాడు, సహనం, శాంతం, టెక్నిక్, కార్యదీక్ష ఇవన్నీ ఉన్నాయి, ధనము ఉన్నది. కాబట్టి ఎవరైనా రెడ్లు ఉంటే మంచి కుర్రాడు వాడు, అటువంటి కుర్రాడికి ఒక మంచి పిల్లనివ్వండి, ఆ పిల్ల భక్తురాలు అయి ఉండాలి, అది మాకు కఠోర నియమం. సరే, ఎందుకు చెప్తానంటే ఇవన్నీ మనుష్యులు ఆయా సంస్కారవంతులు ఎప్పుడు ఈ రూపానికి విలువరు, కానీ సామాన్యులు రూపాన్ని బట్టి మర్చిపోతారన్నమాట. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుని మనం సాధ్యమైనంత వరకు ఎక్కడ పుట్టాము అనడానికంటే ఎలాంటి సంస్కారం పొందామో తెలుసుకోవాలి.